ആദിത്യായ ച സോമായ മംഗളായ ബുധായ ച ഗുരുശുക്ര ശനിഭ്യശ്ച രാഘവേ കേതവേ നമഃ. അർദ്ധകായം മഹാവീര്യം ചന്ദ്രാദിത്യ വിവർദ്ധനം സിംഹികാഗർഭസംഭൂതം തം രാഹും പ്രണമാമ്യഹം. രാഘവേ നമഃ. രാഹുഗ്രഹായ നമഃ. രാഘവേ നമഃ. വ്യാസപ്രോക്തമായിട്ടുണ്ട് നവഗ്രഹങ്ങൾക്ക് അനുഗ്രഹം സദാ മനക്കു അനുകൂലంగా ഉണ്ടാലని ശാസ്ത്രീയമായിട്ട് ജ്യോതിശാസ്ത്ര നിയമ പ്രകാരം 11వ സ്ഥാനంలో ഉണ്ടబడేటువంటి యొక్క చల్లని చూపులు ఆయురారోగ్యశ్రీ రాహు మనకు ఇవ్వాలని శుభాంతంగా తెలియజేస్తూ శుభప్రదంగా మంగళవాచకాలతో రాహు విషయంలో మనకు పూర్వంలో చెప్తున్నటువంటి అలవాటు ప్రకారంగా యంత్రములు ఉన్నాయి. అలాగే మాతృభాషాపరమైన యంత్రమాలిక కాకుండా సంఖ్యాత్మకమైనటువంటి యంత్రాలు కూడా ఉన్నాయి. ప్రతిరోజు చెప్తున్నటువంటి విషయమే ధర్మ ప్రోత్సాహం కోసం రాగితో కానీ వెండితో కానీ పంచలోహాలతో కానీ మంచి గేజి పెట్టి అంటే మందంగా సరే యథాశక్తిగా బంగారుతో కానీ మన మన వైభవాన్ని బట్టి శక్తిని బట్టి చేయించుకొని యంత్రానికి సంస్కారాలు చేయించాలండి. ఆ యంత్రాలకు శుద్ధి చేయటం అంటాం మనం. కొంచెం ఈ ఆగమశాస్త్రంలో సంస్కారం అంటారు. ఆ యంత్రాన్ని ఆ అగ్ని మీద కాల్చి ఆ శుద్ధితో దెబ్బలు కొట్టి ఆ కత్తిరితో సమానంగా కత్తిరించి సరే మామూలుగా పూర్వకాలం మర్యాద ప్రకారంగా ఆ సన్నగా ఉండబడేటువంటి యొక్క సూది లాంటి దాని ద్వారా మొత్తానికి ఆ అక్షరమాలిక సిద్ధం చేసే విషయం తెలుస్తుంది. కనుక వీటికి తాడన భేదన ఈ రూపమైనటువంటి యొక్క ఈ ఇబ్బందులు తొలగిపోయి జీవైక సంధానంలాగా ఆ మంత్రరూపమైనటువంటి యొక్క శక్తి దాని మీద ఆపాదింపచేయడం కోసం పంచగవ్యాలతో శుద్ధి, పంచామృతాలతో స్నపనం లేక అభిషేకం, అలాగే పంచధాన్యాలు, నవధాన్యాలు, త్రయోదశ ధాన్యాలు, చతుర్వింశ ధాన్యాలు, ఏకవింశ ధాన్యాలతో సంస్కారం, గంగాజలంతో శుద్ధి, ఇలాగా చేసినటువంటి వారి ఈ శుభప్రదమైనటువంటి యొక్క ఈ దృష్టి ఏదైతే ఉంటుందో ఆ యంత్రాన్ని స్థాపించేంత వరకు అంటే యంత్రాన్ని పూజాయంత్రం పెట్టేంత వరకు కూడా తెల్లమైనం వేడి చేసి ఆ యొక్క ముఖ్యమైనటువంటి యొక్క నేత్ర బిందువులని దానిలో ఉంటాయి. ఇంద్రబీజాలు, క్షేమ బీజాలు, వారణ బీజాలు, ఏమంటారు జ్ఞాన బీజాలు అని చెప్పి ఒక్కొక్క దిశలో ఉంటాయి. వాటి కంటే క్రింది భాగంలో యంత్రమాలిక దగ్గర బీజాక్షరాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఆ దృష్టిని ప్రేరేపణ చేసి దృష్టి దిగ్బంధనం చేయాలి. దానికి పసుపు దారాలతో కానీ దర్భలతో కానీ సంస్కారం చేసి దాని ద్వారా ఆ యంత్రం ఎప్పుడైతే యజమానులకో ఒక కుటుంబానికో ఓ దేవాలయంలోనో లేకపోతే ఓ భూమిలోనో ఓ గోడలోనో ఇంట్లోనో మనం పెడతామో సందర్భాన్ని బట్టి నిర్ణయం ప్రకారంగా అప్పుడు కింద నవధాన్యాలు వేసి బలిదానం చేసి సంస్కారం చేసిన యంత్రాన్ని యథావిధిగా యజమానుల చేత పూజ చేయించి ఈ యొక్క రాహుకి సంబంధించి మరి ఆ మంత్రముల ద్వారా ఆ మంత్ర జపాన్ని ఆ రాహు యంత్రం మీద రాహుప్రియంగా అర్పణ చేసి ఆ యంత్రానికి పూజ చేసుకోవాలి. ఇది ఒక ప్రతిరోజు చెప్పే సంప్రదాయంలో కూడా అందరికీ తెలుసు. నూతనంగా ఉన్నవారు వినాలనే భావంతో ఈ విషయం చెప్తున్నాం. స్త్రీ అంశ కలిగినటువంటి వాడు రాహువు. అంటే స్త్రీ లక్షణాలు ఉంటాయి. రాహు లక్షణంలో పుట్టినటువంటి వాళ్ళు స్త్రీ అంశ అంటే స్త్రీలు అని అనలేము. ఆ నడకలు కానీ ఆ మాటలు కానీ ఆ కళ్ళల్లో ఉండే గుడ్లు, కళ్ళు అంటే లోపల ఉండే గుడ్లు కొంచెం స్త్రీలకు సంబంధించిన మేననేత్రాలు, అర్ధని మేననేత్రాలు ఇలాగా ఏదైతే చెప్తారో ఈ పద్మిని జాతి స్త్రీలు ఉదాహరణకి అలాంటి స్త్రీ లక్షణాలు కొన్ని ఉంటాయన్నారు. ఇందాక చెప్పుకోవాలా అమ్మాయిలకు తండ్రి లక్షణాలు రావాలి అని ఆ మామూలు ఆ స్ట్రక్చర్ అనమాట. ఆ విగ్రహం అంటే ఆ మనిషి యొక్క స్వరూపం. అలాగా స్వభావం కొంచెం తామస స్వభావంగా ఉంటారు. ముఖ్యంగా ఏమిటంటే నవమన్ రాహు ఓ ముహూర్తం పెట్టినప్పుడు కానీ ముఖ్యంగా స్త్రీ జాతకాల మీద ఇతని ప్రభావం శుక్రుల్లాగా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. పురుష జాతకాల మీద కాస్త స్త్రీల కంటే తక్కువగా కనిపిస్తుంది. స్త్రీల కంటే తక్కువగా తామసంగా ఉంటాడండి మనిషి. ఎప్పుడు చర్చర్లాడుతూ ఉంటాడండి, ముక్కు మీద కోపం ఉంటారు చూడండి. ఆ కేటగిరీ అన్నమాట. అంటే లగ్నంలో రాహు ఉంటే కూడా నవమంలో రాహు ఉంటే అసలు జాతకం చూడకని చెప్పారు. నవమన్ రాహు మహాదోష అప్రకీర్తితాహ రోజు చెప్తూనే ఉన్నాం. కుజాస్తమం భృగుషట్కం రవిద్వాదశకం తథా జీవాస్త నవమన్ రాహు మహాదోషాప్రకీర్త. నవమంలో రాహు ఉంటే ఆ జాతకాన్ని మీరు చూడొద్దు అన్నారు. అంటే చూడొద్దు అంటే ఏమయ్యా మేము జాతకం చూడమని అంటాం కాదు, అయా ఈ జాతకం కంటే ఇంకొక జాతకం మార్చుకుని అమ్మాయికి వివాహం చేసుకోండి, అబ్బాయికి వివాహం చేసుకోండి, పనికిరాదు అంతే. ఈ దీనిలో బలానా దోషం బలానా దోషం చెప్తే అసంతృప్తి పడతారు కదా సంతానం పొందినటువంటి వాళ్ళు. అలాగా తర్వాత ఈయనకి పగటి వేళ చాలా ఇష్టం అని చెప్తున్నారండి. ఇంకొక విశేషం చెప్తున్నారు మహానుభావుల, ఇష్టకాల ఈయనక అమావాస్యతో కూడిన తిథి అని చెప్తున్నారు. ఏమంటే ఇవాళ ఉదయం అమావాస్య ఉందా? అమావాస్యతో కూడింది అంటే అమావాస్య ఉండాలి మొత్తం మీద. తిది మధ్యాహ్నం వచ్చినా సాయంత్రం వచ్చినా కూడా అమావాస్య ఎందు. మామూలుగా మనకు గ్రహణాలు కూడా చూడండి, సూర్యగ్రహణం పగటి వేళ వస్తే, రాత్రి వేళ చంద్రగ్రహణం వస్తే, రాహుగ్రస్త సూర్య చంద్రోపరాగం మరి ఇలాగా చెప్తుంటారు, కేతుగ్రస్త చంద్రోపరాగం అని చెప్తుంటారు. అలాగా ఈ యొక్క అమావాస్య తిథి అనబడేటువంటిది ఈయనకి ఇష్టకాలంటండి. తర్వాత ఇక గోమేధికం, గోమేధికం అంటే అంటే ఆవు పంచితం తో కూడినటువంటి రంగు, ఆ రంగుతో కూడినటువంటి యొక్క వజ్రం ఉంటుందండి మన నవరత్నాల్లో ఒక ఇది, అది ధరించాలి అని. ఏది సామాన్యంగా రాహుదోషం ఉందని పెద్దలు నిర్ణయిస్తే కేంద్రాల్లో కానీ, కేంద్రంలో అంటే లగ్నం చతుర్థ దశమం సప్తమం కేంద్ర సౌన్యకం కేంద్ర స్థానాన్ని చత్వారి త్రికోణే నవ పంచమే అన్నారు కనుక ఆ స్థానంలో రాహు అనుకూలం లేకపోతే ధరించవచ్చు. పరగా శనివారం ప్రీతి అని ఇక్కడ రాస్తున్నారు. మనకు సంప్రదాయంలో ఋషులు భేదంగా ఏం చెప్తున్నారంటే చాలామంది రాహుకేతువులకి ఆదివారం ప్రీతి అని. గ్రంథం రాసినటువంటి వ్యక్తి సామాన్యుడు కాదు, ఏదో ఋషయస్థ భిన్నాహ, కొంతమంది ఋషులు కొన్ని ధర్మాలు చెప్పారు, ఏదో ధర్మం తీసుకుని ఇక్కడ మనకు విషయం తెలియజేస్తున్నారు ఆయన. ఆదివారం ఇప్పుడు గ్రహాలు 9 వారాలు 7, మరి ఎట్లా దీన్ని చేస్తాము అంటే రాహు రాహు సంబంధంగా కేతు సంబంధంగా ఆదివారం చేయవచ్చు. ఎందుకంటే గ్రహ విరాట వారం, గ్రహ విరాట అంటే సూర్యభగవానుడు, ఆదివారం సూర్యప్రీతి అందరికీ తెలుసు కనుక ఇలాగా. అయితే ఇక్కడ గ్రంథంలో ఏం రాస్తున్నారంటే శనివారం కూడా రాహుప్రీతి అని రాస్తున్నారు. తర్వాత మధ్యవేళ్ళలో ఆ పుష్ర మన దీంతో ఉన్నటువంటి ఉంగరాన్ని పెట్టుకోమన్నారు, గోమేధికంతో ఉన్నటువంటి ఉంగరాన్ని మధ్యవేలకు పెట్టుకోమని చెప్పారు. తర్వాత వసంత ఋతువు ప్రీతికరం, వసంత ఋతువు అంటే మనకు శ్రీనవమి సందర్భంగా చైత్రమాసం వైశాఖమాసం చాంద్రమాన సిద్ధాంతం ప్రకారంగా. తర్వాత సీసంతో కూడినటువంటి లోహం అంటే సీసప్రతిమ, రాహుకు మనం మామూలు దేవాలయంలో నవగ్రహ విగ్రహాల్లో దేవాలయంలో రాహువుని మనం గ్రహంగా పూజ చేస్తాం, అయితే సీసంతో కూడినటువంటి ప్రతిమ ద్వారా ఇతర రోజుల్లో మనం నవగ్రహ శాంతి ముఖం, ముఖం కాదు శాంతి ముఖం, నవగ్రహ శాంతి చేసిన సందర్భంలో వైభవాన్ని బట్టి సీసంతో, అలాగే మన మామూలుగా వెండితో రాగితో బంగారంతో వేసే ప్రతిమలు ఉన్నాయి, సీసంతో కూడిన ప్రతిమ చేయించాలని. లేకపోతే పూర్వకాలంలో రూపాయి బిళ్ళలు వెండిది కలిసేది కనుక దానికి మంత్రశుద్ధి చేసి రూపాయి బిళ్ళలు పెట్టేవాళ్ళు. పూర్వకాలంలో 20 రూపాయలు ఉండేవిగా, ఈ రోజుల్లో వెండి అంశం తగ్గింది కదా, సరే మొత్తానికి వంశపరంపరాగతంగా అలాగే వస్తుంది. కనుకనే పక్కన పుష్పం అక్షతలు ఒక్క పలుకు ఖర్జురకాయ, సరే మన గుంటూరు జిల్లాలో పశు కొమ్ము శుభప్రదంగా ఇది కూడా అలవాటు. సరే ఇంకా విశేషాలు ఉండవచ్చు. తర్వాత ఈ స్వామికి తేనె రంగు చాలా ఇష్టమని చెప్తున్నారండి. తేనె అంటే తెలుసుగా చాలామందికి, తెలియని వాళ్ళు ఎవరున్నారు, అలాంటి యొక్క తేనె రంగు చాలా ఇష్టం. తర్వాత ముక్కుబడి రంగు అంటారు, ఆ ముక్కుబడి రంగు అంటే మీ అందరికీ తెలుసు, నస్యం నస్యం రంగు అండి, అంటే లేత కాఫీ రంగు అంటాం. తర్వాత గరిక సమిధులు చాలా ఇష్టం అండి, సమిధుల్లో గరిక. విఘ్నేశ్వరుడికి పూజ చేసేటప్పుడు షోడశైత నీ నామా నీయప్పటే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా అని మనం రోజు వింటూ ఉంటాం. గణపతి పూజ చేసిన సందర్భంలో గరిక స్వామివారికి చాలా ప్రీతికరం. అలాగే ఇక్కడ కూడా రాహు ప్రీతికరంగా మంత్రానుష్ఠానం రాహు అనుగ్రహం కావాలంటే గరికతో హోమం చేయమన్నారు. తర్వాత ఇంకొక విషయం ఏమిటి అంటే ఆదిశేషుడు అధిష్టాన దేవత ఈ యొక్క దీనికి ఈయన గారికి ఇక ఈ యొక్క దోషం ఉంది అని మీరు పెద్దలు ఎప్పుడైనా ఎవరైనా చెప్తే బాగుంటుంది. మరి ఆ దోషం నివృత్తి అయ్యే మార్గం ఏమిటి అంటే దుర్గాదేవి పూజ చేయమన్నారు. రాహు దోషం పోవాలంటే దుర్గాదేవి పూజ అండి. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్థనం, ఈ కంఠభాగం నుంచి కింది భాగం వరకు ఒక రూపం, పై భాగం అంతా సర్పరూపం. కనుకనే నమో అస్తు సర్పేభ్యో ఏ కేచ పృథివీమనో ఏ అంతరిక్షే ఏ దివితేభ్య సర్పేభ్యో నమః ఇలాగా చెప్తుంటారు ఆ రాహుపరమైన మంత్రం. తర్వాత ఇక తెల్లని గంధం నీలిరంగుధారం, నీలిరంగుధారం అంటే శనిప్రీతిగా కొంచెం నల్ల రంగు ఉంటాం శనికి, నీలిరంగు అండి, అలాగా లైట్గా ఉండే బ్లాక్ అన్నమాట. అలాంటి రంగుతో కూడిన దానం ద్వారా దాంతో ఒత్తులు చేసి రాహువుని ఆ ఉప్పు మీద దీపారాధన చేసి కూడా పూజించవచ్చు. ఈయనకు ప్రియమైనటువంటి యొక్క పండుగలు ఏమిటంటే దేవీ నవరాత్రాలు. దుర్గా పూజ చేయమని చెప్పారు రాహుకి, అంటే రాహుదోషానికి, రాహుకి అంటే రాహుదోష నివృత్తి కొరకు దుర్గా పూజ, దుర్గా మంత్రానుష్ఠానం, ఆ దుర్గాదేవికి అర్చన. అలాగా కాకుండా దేవీ నవరాత్రాలు, దేవీపరంగా చేసేటువంటి నవరాత్రాలు ఏవైతే ఉన్నాయో, 9 రాత్రాలు కూడా ఆశ్వయుజ మాసంలో శరదృతువులో రాహుదోషం ఉన్నవాడు నవరాత్రాలు చేస్తే రాహుదోషం పోతుంది అని మనం భావించాలి శాస్త్రీయంగా. తర్వాత ఈయనకి ఇష్టమైన పండుగల్లో నాగుల చవితి, సుబ్రహ్మణ్య షష్ఠి. నాగుల చవితి అంటే తెలియని వాళ్ళు ఎవరుంటారు కార్తీక మాసంలో, సుబ్రహ్మణ్య షష్ఠి అంటే తెలియని వాళ్ళు ఎవరుంటారు మార్గశిర మాసంలో. కనుక ఇవన్నీ కూడా స్వామివారికి చాలా ఇష్టమని చెప్తున్నారు. తర్వాత ఈ రాహువు ఎక్కడ సంచారం చేస్తే, చెట్లకు పొదలు ఉంటాయండి, చెదలు కాదు బాగా వినాలి, చెట్లకు పొదలు ఉంటాయి, చిన్న చిన్న గుంటల్లాగా ఉంటాయి చెట్టులో, ఆ జిగురు లేని చోట అంటే బంక అనబడేటువంటిది నిషేధం ఇక్కడ. కనుక ఆ చెట్ల తొర్రలలో అంటే ఈ పొదలలో నివసిస్తుంటాటండి ఈ రాహుగ్రహం ఎక్కువ భాగం. మనకు మామూలుగా అరణ్యాల్లో, వన ప్రాంతాల్లో చెట్ల సమూహం ఉన్న చోట ఈ అభిప్రాయాలు మనం గుర్తించడానికి అవకాశాలు ఉంటాయి కొంచెం జ్ఞానైకనిష్టం ఉన్నప్పుడు. తర్వాత సర్పము, నక్క, ఒంటె, గాడిద ఈ యొక్క జంతువులతో కూడినటువంటి యొక్క ప్రవర్తన చేసేవాళ్ళు ఎవరుంటారో, అంటే దీని ద్వారా ఓ వృత్తి పెట్టుకొని, ఇప్పుడు మనకు రకరకాల విషయాలు చుట్టున్నా సర్పాలు తీసుకొచ్చి, పాములు తీసుకొచ్చేసి గారడీ చేసి ఏదో 10 పైసలు కడుపు తిప్పులో సంపాదించుకునే జీవితాలు చూస్తుంటాం మనం. అలాగే గాడిదల మీద గుడ్డలు వేసేసి పూర్వకాలంలో ఆ గుడ్డలు మోయించి ఆ గాడిద వల్ల జీవనం చేసేవాళ్ళు, గాడిదతో కూడినటువంటి యొక్క ఇతరమైనటువంటి యొక్క వస్తుమదాయం మోయించేవాళ్ళు, ఇలాంటి వాళ్ళ గుండె కూడా రాహుగ్రహానికి సంబంధించిన గ్రహాల ఆ స్థితి అని పుట్టిన వాళ్ళై ఉండాలి అని ఇక్కడ పెద్దల అభిప్రాయం. తర్వాత ఇక గృహభోగాల్లో గృహభాగం ఏదైతే ఉంటుందో, కొన్ని కొన్ని ఇళ్లల్లో పుట్టలు ఉంటాయి కొన్ని స్థలాల్లో, ఆ పుట్టలు సామాన్యంగా ఏమీ సర్ప సంచారం లేదు అంటే తీయవచ్చు, కానీ పుట్టలు తీయరు చాలామంది. ఆ పుట్టలను వదిలిపెట్టి దూరంగా ఉంచి ఎంతవరకు కాంపౌండ్ కట్టి దానికి తగిన రక్షణ ఏదో చేసుకుని అలాంటి యొక్క ఆ పుట్టల ప్రాంతంలో రాహువు నివసిస్తాడండి. సర్పములు ఉంటాయి కదా పుట్టల్లో, బహుశా శుద్ధమైనటువంటి యొక్క జాతీయమైనటువంటి యొక్క జాతి పుట్టలు ఏవైతే ఉంటాయో తప్పకుండా సర్ప సంచారం ఉంటుంది అక్కడ. అలాంటి సందర్భంలో ఆ పుట్టల దగ్గర రాహువు మరి సంచారం చేస్తాడని చెప్తున్నారు. కనుక ఒక విషయం ఇక్కడ మనకు ఏం జ్ఞాపకం వస్తుందంటే, జగత్కారుడు, జగత్కారు అనబడేటువంటి ఒక మహర్షి యొక్క చరిత్రను మనం సర్పజాతికి సంబంధించి ఆస్తిక మహర్షి చరిత్రలో సుమారు 2 రోజుల క్రితం చెప్పుకున్నాం. అక్కడ సమయం లేక మనం ఒక విషయం చెప్పలేకపోయాం అనుకుంటున్నాను. జగత్కారు జగద్గౌరి మనసా సిద్ధయోగిని వైష్ణవి నాగ భగని శైవై నాగేశ్వరి తదా మహాజ్ఞానయుత చైవ సాదేవి విశ్వపూజిత అనబడేటువంటి శ్లోకాన్ని విషహరి స్తోత్రం అంటారు. ఈ శ్లోకాన్ని శాంతాగారం భుజంగశయనం లాగానే ఉంటుంది. కనుక ఎవరైనా గ్రంథంలో ఉన్నదాన్ని మీకు అపేక్షగా ఉన్నట్టయితే పుస్తకం మీద రాసుకొని కాగితం మీద జాగ్రత్త పరిచి, స్త్రీలు కానీ పురుషులు కానీ ఖర్చులు లేవు, నియమాలు లేవు, కాస్త శుభ్రమైన బట్టలతో 24 గంటలు కూడా చేయవచ్చు. జగత్కారు జగద్గౌరి మనసా శుద్ధయోగిని వైష్ణవి నాగ భగిని శైవి నాగేశ్వరి తథా జగత్కారు ప్రియాస్తిక మాతా విషహరేచిత మహాజ్ఞానయుత చైవ సాదేవి విశ్వపూజిత అని చెప్పినటువంటి ఈ స్తోత్రాన్ని కనుక చేసినట్లయితే సర్పముల వల్ల ఇళ్లల్లో ఎవరికి ఏ రకమైన సమయంలో భయం ఉండదు. బాగా గ్రహించండి, ఇది నిజమా అబద్ధమా? తెనాల్లోనే ఉంటాం కనుక మీరు అనుభవంలో చూసుకోవచ్చు, కానీ చేయాలి. కాగితం మీద రాసుకొని ఇందాక చెప్పిన ఉదాహరణలాగా మర్చిపోతే నమస్కారమే. చేయాలండి, స్పష్టంగా చేయాలి, పెద్దల ద్వారా తెలుసుకోవాలి, చేసేవాళ్ళకు కూడా ఉండవు. కాగా తులసీ మనం ఉన్నట్టయితే నల్ల తులసి, శ్వేత తులసి అంటే తెల్ల తులసి, 2 రకాల తులసి ఉంటుంది. కృష్ణ తులసి అంటారు నల్ల తులసికి, కొంచెం కాపీ రంగులో ఉంటుంది. అలాంటి యొక్క తులసి వనం, ఆ కాపీ రంగులో ఉండేటువంటి కృష్ణ తులసి అంటారు, ఆ తులసి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే సర్ప సంచారం ఉండదండి. త్రాచుబావులు అక్కడికి రావు, వచ్చినా లోపలికి రావు. బాగా గ్రహించండి. ఈనాడు కూడా దేవుడున్నాడా లేడా, ఇదంతా నిజమేనా? అసలు నిజమైంది ఏముంది లోకంలో? అధునాతన విజ్ఞానం చెప్పండి, నిజమైంది ఏమిటి? నిజమైన వస్తువు ఏమిటండి? ఇప్పుడు ఏ వస్తువు పుట్టింది, ఈ వస్తువు ఎల్లకాలం పనిచేస్తుందా? కరెంట్ లేకపోతే పనిచేస్తుందా ఎల్లకాలం? దీనికి కనుక దీన్ని మేనేజ్మెంట్ చేసేవాళ్ళు అయితే పనిచేస్తుందా? నిజం అనేది ఏమిటి? నిజమే దేవుడు. అంటే దేవుడు అంటే నిజం, డాష్ లేదు, ఈక్వల్ లేదు, ప్లస్ లేదు, అక్కడ మైనస్ లేదు. కనుక ఇక్కడ నమ్మాలి అంటే మరి నమ్మాలి కదా. మరి 94 గ్రంథాలు చూసి, 104 గ్రంథాలు చూసి, 154 విషయాలు సేకరించి పెద్దలు విజ్ఞానవంతులు డబల్ ఎంఎల్ త్రిబుల్ ఎంఎల్ చదివి రాశారంటే బీటెక్లు పాస్ అయ్యి ఎందుకు రాశారు? తెలుగు తక్కువ వాళ్ళే రాశారా? ఉద్దేశం ఏమిటి? తప్పకుండా నమ్మాలి. విషహరి స్తోత్రం అభిలాష ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు, బలవంతం చేసి ఇబ్బంది లేదు, ఖర్చులు లేవు, ఇబ్బందులు లేవు. చేసినట్లయితే విష జంతువుల యొక్క ఇది మనకు ఉండదు. ఏమండి మీరు చెప్తున్నంత వరకు బాగానే ఉంది, కానీ చేద్దామంటే మాకు టైం లేదండి. ఇంకా ఏమైనా మీ పుస్తకంలో వేరే విధానం ఉందా అని అడిగారు ఒకళ్ళు. వాళ్ళకు కూడా విధానం చెప్పారు, అందరికీ రాజవైద్యం చెప్పారుగా, భటు వైద్యం కూడా చెప్పినట్టుగా చెప్పారు. ఏమిటి అంటే పులుపు లేనటువంటి మజ్జిగ, మజ్జిగ అంటే తెలుసు కదండి అమ్మా, ఆ మహానుభావులారా, పులుపు లేని మజ్జిగ శుభ్రంగా స్త్రీలు చక్కగా స్నానం చేసి కాస్త శుద్ధమైన పసుపు, మంచి రకం పసుపు అనమాట, మనం తినే రకం పసుపు వేసి కొంచెం జిడ్డు ఎక్కువగా ఉండేట్లుగా, వెన్న లేకపోయినా కూడా మనం మజ్జిగ అంటే మనకు రకరకాల నీళ్ళ మజ్జిగ, చిక్కని మజ్జిగ, మామూలు మజ్జిగ, నీళ్ళల్లో మజ్జిగ, నీళ్ళలాంటి మజ్జిగ, ఇన్ని పేర్లు అక్కల మొత్తానికి మజ్జిగ కాస్త అవి ఆ పసుపు నీళ్ళతో ఇలా రాసుకొని ఇంటికి ఈశాన్య భాగంలో, గృహానికి ఈశాన్య భాగంలో హాల్లో కానీ దేవతా మందిరం పూజ చేసినా, దీపారాన్ని వెలిగించిపోయినా, ఒత్తిళ్ళు లేకపోయినా, తోచకపోయినా, మంత్రాల పైన దేవుడి మంత్రాల ఫోటోలు పెడుతున్నాగా ఇప్పుడు మనం అన్నింటిలో కూడా, ఇళ్లలో ఉందిగా మొత్తాన్ని దేవుడి మంత్రం ఒకటి ఉంది చిన్నదో పెద్దదో పక్కన, అలాంటి మందిరానికి పైభాగంలో మీ రెండు చేతులతో ఈ శ్లోకం చెప్పి ఇలా అద్దాలి. పసుపులో వేసిన మజ్జిగ చేతులకు రాసుకొని, నీళ్ళ తడిలాగా రాసుకొని ఇలా అద్దాలి. జగత్కారు జగద్గౌరి మనసా సిద్ధయోగిని ఈ శ్లోకం చదివి అలాగా మూడు మార్లు అద్ది, ఆస్తిక 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 అని ఆ ఆస్తిక మహర్షిని గనక స్మరించి ఇలా గనక ఏమండో మిమ్మల్ని అన్నట్లుగా ఈ శబ్దంలో పెద్దగా కొట్టి కేకలు పెట్టకల్లా, ఆస్తిక 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 అని ఓ వేపమండ దానికి కట్టమన్నారు లక్ష్మి ప్రియంగా. ఓ దారానికి తెల్ల దారానికో, సరే రాహుకు మరి ఆ నీలరంగ దారం ఇస్తామన్నారు గనక అలా చేసినట్లయితే సర్పములు లోపలికి రావు. ఇది అబద్ధమా నిజమా మీరు అనుభవంలో గ్రహించండి. ఫోన్ నంబర్లు ఉన్నాయి, అడ్రస్లు ఉన్నాయి, తెనాలికి గుంటూరు దూరమే లేదు. కనుక చేయాలి, స్పష్టంగా చేయాలి, సద్భావంతో చేయాలి, సంప్రదాయంగా చేయాలి. అక్షరాలు చేయలేని వారు ఇలా కూడా చేయవచ్చు. లేకపోతే చివరికి చిట్టచివరిగా చెప్పారు, ఈ శ్లోకం చేయడం, ఈ పసుపు రాయడం, ఇంటే అయినా ఉన్నదనుకుంటాడో, పిల్లలు భయపడతారేమో, అత్తగారు ఒప్పుకోదేమో, ఇట్లాంటి భావంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ అలా లేకుండా మనసులో ఈ శ్లోకం చదువుకొని స్నానం చేసిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని ఆ యొక్క రాహుగ్రహ రూపం మన అక్కడ నవగ్రహాలు చూస్తాం కనుక నమస్కారం చేస్తూ ఇలాంటి యొక్క శ్లోకంతో కూడా ఆ సర్పదేవతలను ప్రార్థన చేస్తే సర్ప దోషాలు స్త్రీలకు చెప్పాలంటే సంతానానికి సంబంధించినటువంటి గర్భాశయంలో ఉండే అవయవ కోస్తం అనుకూలంగా ఉండి సత్సంతానం కలుగుతుంది. మహానుభావులరా, సరే దీనిలో విశేషాలనే మనకు సమయం లేదు కానీ చెప్పుకోలేము, కొన్ని విషయాలు చెప్పుకున్నాం ముందు. తర్వాత దేవతా కాలమాన ప్రకారంగా 100 సంవత్సరాల వయస్సు వీరికి అని చెప్తున్నారు. అధిదేవత గౌహు అంటే గోవుకు సంబంధించిన అంశంతో కూడినటువంటి అధిదేవత, సర్పం ప్రతిదేవత అని సర్పదేవతలు ప్రత్యేకం చెప్పుకున్నారు. తర్వాత ఈయన యొక్క మొత్తం కాలం మహర్దశల్లో 18 సంవత్సరాలు, రాహు యొక్క దశ 18 సంవత్సరాలు, 18 సంవత్సరాల్లో మళ్ళీ వర్షక్రమంగా వస్తుంది. ఈయన శశి కుజ రాహుర్ జీవ మంద అజ్ఞ కేతుగు భృగుజ ఇతినవాన కృత్తికాదిక్రమేడ అని రాహువులో మొట్టమొదట రాహు మహర్దశ వస్తుంది. ఈ మహర్దశలో మనకు పంచాంగంలో లేబుల్ ఉంటుంది, కాకపోయినా జ్యోతిషాస్త్రంలో సామాన్యమైన గ్రంథాల్లో కూడా ఉంటుంది కనుక మనం ప్రత్యేకించి ఆ మహర్దశ వరుస చెప్పగల. మహర్దశ మొత్తం కలిపి 18 సంవత్సరాలు. తర్వాత దీనిలో చిన్న చిన్న అంతర్దశలు వస్తూ ఉంటాయి, మరీ జ్ఞాపకం చేస్తున్నాం. ఈయనకి మినుములు, ఎండు ద్రాక్ష, తేనె చాలా ఇష్టం అండి. మినుములు రాహుప్రియంగా, మినువులు, మినువులు అంటే తెలియని వాళ్ళు ఉండరు. తర్వాత తేనె, ఎండిన ద్రాక్ష ఇవన్నీ కూడా ఆయన. తర్వాత ఇక ప్రసాద రూపకంగా కూడా మనం ఏదైనా పెట్టుకుంటే ఈయన గారికి మనందరికీ ఇష్టమైన వస్తువు చాలా ఇష్టం అంటండి, గారెలు ఇష్టం అంటండి. మినువుతో తయారు చేసినటువంటి గారెలు, మినపప్పుతో తయారు చేసిన గారెలు, మినపప్పుతో అంటే సాయపప్పుతో కాదు, పొట్టుపప్పుతో తయారు చేసిన గారెలే గారెలు. ఇక రెండోది రెండో రకమే, అంటే ఆ మినుము యొక్క అంశతో కూడినటువంటి యొక్క అంశ వేరు, పొట్టుపప్పుకు ఆ ప్రోటీన్స్ ఉండవు అన్నమాట. కనుక అట్లాంటి యొక్క గారెల నైవేద్యానికి మనం నెయ్యి వేసి స్వామి ప్రీతికరంగా ఆ గారెలు, కనుకనే చంటి పిల్లలు పేగు మెడన వేసుకుని పుట్టినప్పుడు మన ఇళ్లలో మంత్రాలు తంత్రాలు శాంతుల తర్వాత ఆ దోషం పోవాలంటే మాతృవంశానికి సంబంధించినటువంటి యొక్క మాతృదేవతకి అసలు ముక్షుడైనటువంటి యొక్క సోదరుడు అంటే ఈ కలిగిన పిల్లవాడికి మేనమామ ఆయన గారిని పిలిచి అనుకోకుండా ఖర్చు పెట్టుకుని ఆ పసుపుదారంతో గారెల దండ మెడలో వేసి శుద్ధంగా స్నానం చేయించిన తర్వాత ఆ కులదేవతకు పూజ చేసి అప్పుడు ఆ గారెల దండను ఆయన కట్ చేస్తే అవి తీసుకువెళ్లి నీళ్లలో వేయటమో చెట్లలో వేయటమో లేదో చేయటమో చేస్తారు. కనుక మేనమామ గారు రుణం ఉంచుకోవడం కనుక మేనమామ గారు అంటే భారతానికి దుర్యోధనుడు ఎంతో అదవైందండి. వంశానికి మేనమావ గారు అలాంటి వాడు, అంటే దుర్యోధనుడు బుద్ధులు లాంటి వాడు కాదు, అంత గొప్ప వ్యక్తిత్వం ఉంది మాతృవంశంలో మేనమావకు. తల్లి వెంబడే మేనమావ మాతామహుడు కాకుండా, అలాగే ఆయనకి ఏదో మనం చేతనైనటువంటి యొక్క వస్త్రాలు ఇచ్చి వారి ఆశీర్వదనం చేయడం కూడా అలవాటు. అంటే గారెలు అంటే అంత వైభవం ఉంది భారతదేశంలో. రాహుప్రియంగా గారెల నైవేద్యానికి చాలా ఇష్టం అని చెప్తున్నారు. తర్వాత దర్శించవలసినటువంటి దేవాలయాలు, దుర్గా దేవాలయాలు, సర్ప దేవతలు ఉండబడేటువంటి దేవాలయాలు, పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఈయనది పైఠీనస గోత్రం, సూర్య ఆకారంగా ఉంటారు. చేట ఏదైతే ఉంటుందో, చేట ఉంటుంది కదండి, శూర్పాకారం మీద ఈయన యొక్క మండలం ఉంటుంది. మరి నైరుతి భాగంలో, గ్రహమండలంలో నైరుతి భాగంలో ఈయన ఆహ్వానం చేయాలి. ప్రతిమారూపకంగా, కలశరూపకంగా, దక్షిణారూపకంగా సీసంతో కూడినటువంటి విగ్రహాన్ని కూడా సిద్ధం చేసుకుని, శీసధాతువు, శీసం అంటే మనకు తెలుసు తండ్రి పిల్లలు గోలీలాడుకునే దానిలో ఇలాంటి యొక్క విగ్రహాన్ని కూడా పూజ చేయవచ్చు. శైవ సాంప్రదాయానికి చెందినటువంటి వాడిని దేవతావర్గంలో, అంటే శైవ సాంప్రదాయం అంటే శివ సాంప్రదాయం, త్రియంబకమయజామహే సుగంధిం పుష్టివర్ధనం అని మనగా ఇలాగా ఆ సద్యోజాత బ్రహ్మమంత్రం చేత భస్మధారణ చేస్తాం, విభూతి పెట్టుకుంటాం, అలాంటి శైవ సాంప్రదాయం అంటే చాలా ఇష్టం అంటే ఈయనకి. తర్వాత తల్లిదండ్రులు అనబడేటువంటి వాళ్ళల్లో కశ్యపుడు అనబడేటువంటి యొక్క మహర్షి ద్వారా దేవతా అంశతో కూడినటువంటి వాడు సింహిక అనబడేటువంటి యొక్క ఆమె కారణంగా ఈయన పుట్టాడు. సింహికా గర్భ సంభూతం తమ్రాఘుం ప్రణమామ్యహం అని చెప్తారండి. ఈయనకు సంపూర్ణ దృష్టి ఏడవ స్థానం. ప్రతిరోజు కూడా చెప్పుకుంటాం, పశ్యంతి సప్తమాసర్వే శని జీవ కుజాః పునః, అంటే ప్రతిగ్రహం కూడా సంపూర్ణ దృష్టితో తాను ఉన్న స్థానం నుంచి ఏడవ స్థానం చూస్తుంది అనే శుభప్రద పూర్ణ దృష్టి ఈయనకు సప్తమ స్థానం. తర్వాత ఈయన భార్య పేరు కరాళి అంటారు ఇక్కడ, అంటే దీనిలో కొంచెం పాఠభేదం ఉంది. కరాళి అని ఇక్కడ చెప్తారు, ఇంకో గ్రంథంలో ఇంకొక రకంగా చెప్తారు. రాహు యొక్క భార్య పేరు సింహీదేవి సమేత శ్రీరాహు అని చెప్తారు. సింహ సింహికా గర్భ సంబోధుడు సింహీదేవి అని ఇక్కడ చెప్పారు. సరే, మొత్తానికి కరాళి అంటే ఒకే గ్రహానికి డిక్షనరీలో అంటే నిఘంటువులో అనేక పర్యాయ పదాలు ఉంటాయి కనుక ఇక్కడ పదం తీసుకున్నారు, అక్కడో పదం తీసుకున్నారు. మొత్తానికి ఈ కరాళి అనబడేటువంటి యొక్క ఈ పేరు అమ్మవారి యొక్క స్తోత్రంలో వస్తుంది మనకి, లలిత అమ్మవారి స్తోత్రంలో. తర్వాత గ్రహవర్గంలో ఈయనకు మిత్రులు శనిక వర్గ గ్రహాలు. ఈయనకు సంబంధించినటువంటి యొక్క మిత్రులు ఎవరయ్యా అంటే శుక్రుడు, శని, బుధుడు. శత్రువులు ఎవరయ్యా అంటే గురుగ్రహ వర్గాలు, గురువు, కుజుడు, రవి, చంద్రుడు, కేతువు, శత్రుగ్రహ వర్గాలని చెప్తారు. తర్వాత ఈయనకి ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రాలు చాలా ప్రీతికరం. అంటే ఈ నక్షత్రాల ద్వారా ఆయన అనుగ్రహాన్ని, ఆగ్రహాన్ని, ఆ నక్షత్రాధిపతి ఎక్కడైతే ఉంటాడో, చంద్రుడు ఎక్కడైతే ఉంటాడో, దాని ద్వారా ఆ ఫలితాలు ఇస్తూ ఉంటాడు. తర్వాత ఆ నలుపు రంగు కలిగినటువంటి యొక్క మచ్చలతో కూడినటువంటి సింహవాహనం ఉంటుందండి ఈయనకి. కాస్త తమోగుణ స్వభావం కలిగినటువంటి వాడు, సామాన్య జనాన్ని లెక్క చేయడు. ఇక దుర్గా అమ్మవారి ఉపాసన, దుర్గా అమ్మవారి యొక్క సూక్తమో, దుర్గా అమ్మవారి పూజ, దుర్గాదేవి కులదేవతగానో ఉండబడేటువంటి సందర్భంలో ఆయన చాలా సంతోషిస్తాటండి. నీచ రాశి, ఈయనకు హీనమైన రాశి మనకు వృశ్చిక రాశి అంటారు. ఈయనకు ఉచ్చస్థానం కలిగ చేసేటువంటి రాశిలో వృషభ రాశి అని మనకు ఉత్తర కాలామృతమని, కాలామృతము ఉత్తర కాలామృతమని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పారు. దానిలో ఉత్తర కాలామృతం చాలా ముఖ్యమైన గ్రంథంలో ఇలాగా చెప్తున్నారు. తర్వాత సంఖ్యాశాస్త్రంలో నాలుగు సంఖ్య ఈయనకు చాలా ప్రియమని చెప్తున్నారండి. నాలుగు సంఖ్య రాహుకు సంబంధించి నాలుగు సంఖ్య చాలా ప్రియమని చెప్తున్నారు. సహజ సిద్ధంగా లోకంలో మనం రోజు కూడా మరి మనిషి సంచారం సంఘంలో తిరుగుతాంగా చూస్తూ ఉంటాం. కాస్త సన్నగా ఎక్కువ పొడవు కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో రాహుకు సంబంధించిన విశేషాలు వారి జాతకంలో ఉండి ఉండాలి. జాతకం ఉన్నా లేకపోయినా అజానుబాకుమరవిందదళాయతాక్షం రామచంద్రస్వామి వారిని వర్ణించేటప్పుడు పొడవైనటువంటి చేతులు అంటారు. శరీర శాస్త్రంలో చెప్పేటప్పుడు మరి ఆ పొడవైన చేతులు కలిగిన వాళ్ళకి పొడవైన వేళ్ళు ఉంటే కవిత్వం ఉంటుంది అంటారు. అలాగే శరీరం పొడవుగా, బాగా కొంచెం సన్నగా పొడవుగా ఉండబడేటువంటి వాళ్ళకి రాహువు యొక్క అనుగ్రహంతో కూడిన అంశం ఉంటుందని మనం గుర్తించాలి అంతే. తర్వాత ఈయనకు ఈ ఈ రాహువుకు సంబంధించినటువంటి జాతకం మీద శుభలక్షణాలతో కూడిన ఇతర గ్రహాలు ఉన్నటువంటి యొక్క భార్యను ఓ పురుషుడు చేసుకుంటే ఎంతసేపటికి ఆమె మావాళ్ళు గొప్పవాళ్ళు, మావాళ్ళు గొప్పవాళ్ళు, మా నాన్నలాంటి వాడు అసలు ఈ దేశంలో ఎక్కడున్నాడు, మా తమ్ముళ్ళు లాంటి రత్నం ఎక్కడున్నాయండి, మా చెల్లెలు లాంటి యొక్క ఏమంటారు ముత్యం ఎక్కడుంది, అసలు మా అమ్మే అమ్మ, ఇంకా వీళ్ళంతా అమ్మలా స్త్రీలు కానీ అన్నట్లుగా మాట్లాడతారటండి. ఎవరు ఎవరండి ఈ రాహుగ్రహంలో పుట్టిన వాళ్ళు, మా గుంటూరు వాళ్ళు కాదు, క్షమించాలి, ఎవరిని గురించి చెప్తున్నారు ఇక్కడ, రాహు యొక్క ఆధీనంలో పుట్టిన వాళ్ళు ఇలా మాట్లాడతారట, మా వాళ్ళు అంటారటండి. ఎందుకంటే మా వాళ్ళ గురించి ఇంకా మన వాళ్ళ గురించి లేదు, ఇక అలా మాట్లాడరు, వాళ్ళు లేకపోయారనమాట. ఆ స్వభావం అలా ఉంటుందండి. తర్వాత తండ్రి వైపు బంధుత్వాన్ని చాలా ప్రధానం ఇస్తారటండి. ఇక ఈయనకు గ్రహణ రూపకంగా చంద్రుణ్ణి కబళించేవాడు అని. ఇప్పుడు కొద్ది రోజులు అయిపోయిన తర్వాత ఏదైనా ఒక స్థితిలో మార్పు వస్తుంది, సామాన్య దశ అంటాం మనం. అలాగే చంద్రగ్రహణం సూర్యగ్రహణం చూస్తూ ఉంటాం. ఉదాహరణకి ఆ చంద్రగ్రహానికి అస్తమించడం అనబడేటువంటి దానికి మూఢమే శుక్రగ్రహానికి అంటాం, అంటే శుక్రుడు మూఢమైనప్పుడు. అలాగే చంద్రుడు యొక్క కళలు నశించినప్పుడు అమావాస్య నాడు కానీ పౌర్ణమి నాడు కానీ సందర్భంలో రాత్రి వేళ ఆ యొక్క చంద్రుడు లాంటి యొక్క జగత్ సాక్షిభూతుడైనటువంటి యొక్క మనస్సు కారకుని చంద్రుని కబళించే శక్తి కలిగిన ఆ శక్తి ఈయనకు ఉందని చెప్తున్నా. అంతమైన లోతు విషయాలు మనం సభలో సమయం కూడా లేదు కనుక చెప్పలేము. తర్వాత నీతి భేదం కలిగినటువంటి వాడు, అంటే సహజంగా నిజం చెప్పే వాళ్ళని చూస్తే చాలా సంతోషించే స్వభావం కలవాడు. కారణం లేకుండా అబద్ధం చెప్పి అటు చెడి ఇటు చెడి ఆ అబద్ధం నిలుపుకోలేక అలవాటు లేని వాళ్ళు అబద్ధం చెప్తే ఎట్లా ఉంటుంది, ఆ అనుకున్నానండి అంటాడు. అనుకోవడం కాదు, వినుకున్న వాళ్ళు వీడిని ఏదో చేస్తారు. కనుక నీతి ఎందు ప్రేమ కలిగినటువంటి వాడు, అంటే నీతి శాస్త్రం చదువుకున్నటువంటి వాడు, ధర్మంగా ఉండి సర్పోపాసన చేసి గోవులను పూజ చేసి ఆయంకో ప్రశ్న రక్రమే దశరణ మాతరం పునః పితరం చెప్రయన్సు అని చెప్పిన అధిదేవతల రూపమైనటువంటి యొక్క గోదేవతలకు సేవ చేసేటువంటి వాళ్ళని ఈయన గారు ఏమీ చేయటండి. ఇలాంటి విధి విశేషాల చేత రాహు యొక్క విశేషాలు మామూలుగా అందరితో పాటు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయినప్పుడు కూడా సమయం దృష్టిలో పెట్టుకుని కొన్ని ముఖ్యాంశాలు చెప్పాం గనక హోమ సమిధులు గరికాయని చెప్తున్నాం. రాహు పూజ చేస్తే మహానుభావులారా వినండి, శుభవార్త ఇప్పుడే అందిన వార్త లాగా ఉంది. ధనప్రాప్తి అండి, అన్నిటికంటే ఇది బాగుంది మనకి. ధనప్రాప్తి అండి, రాహువును పూజ చేస్తే, రాహువును సేవిస్తే, రాహువును దర్శిస్తే, రాహువును భజిస్తే, రాహువు దానమిస్తే, రాహువును స్మరిస్తే ఏమిటి, ధనప్రాప్తి అండి. ధనం అంటే అనేక రకాల ధనాలు ఉన్నాయి, అనేక ఆ ధనం అంతా కూడా మనకు ప్రాప్తం అవుతుంది అండి. తర్వాత అష్టలక్ష్మీ యోగం అని జాతక శాస్త్రంలో అంటే జ్యోతిష్యంలో ఒక యోగాలు ఉన్నాయి కొన్ని కొన్ని, రాజయోగం, మహారాజయోగం, లక్ష్మీనారాయణ యోగం, అష్టలక్ష్మీ యోగం. అష్టలక్ష్మీ యోగం కలుగుతుంది అండి రాహు అనుగ్రహం పొందినటువంటి వాళ్ళకి. రాహు అనుగ్రహం పొందిన వాళ్ళకి బాగా వినాలి. తర్వాత ఇక శరీరంలో ఈ పృష్ఠము వేరు పృష్ఠము వేరు. పృష్ఠము అంటే కింది భాగం, పృష్ఠము అంటే వెనక భాగం. చూడండి భాష ఎంత సుకుమారంగా ఉంటుందో. టవర్ను మొట్టమొదటిది, టవర్ను రెండోది. కనుక ఈ వీపు భాగంలో వచ్చేటువంటి వెనుపూస కానీ ఈ నడువులకు పైభాగం కానీ సరే ఇతరమైనటువంటి ఇక్కడ ఉండే ఈ జాయింట్లు కానీ దీనికి సంబంధించిన వ్యాధులకి ఆరోగ్యం కలిగి అనారోగ్యం దూరం కావాలంటే రాహువును మనం స్మరించాలి, పూజించాలి. ఇవాళ శనిదేవుడు ఎలాగైతే ప్రత్యక్షం అయినట్లుగా సాక్షీభూతంగా అందరం కూడా ఊహాతీతమైనటువంటి ఆనందాన్ని అగ్నిహోత్రుడు రూపకంగా ఎలాగైతే పొందామో, చత్వారి శృంగ త్రయో శపాదే శీర్షే సప్తహస్తాసో అస్య త్రిధాబద్ధో వృషభోరో రవీతి మహో దేవో మర్త్యాగం ఆవిభేష యజ్ఞేశ్వర భగవానకి, రాహు భగవానకి, పార్వతీపతయే నమః. ఇవాళ యజ్ఞం అసలు గుంటూరులో జరిగిందంటే ఇప్పుడు మాకు నిద్రలు పట్ల ఇంకా భయభ్రాంతులు నిద్రలు పోలా మేము యథార్థం ప్రసాదరావు గారు ఏమనుకున్నా సరే. ఎందుకంటే ఒక ఇంద్రలోకంలో జరిగినట్టుగా జరిగినట్లు మా అందరికీ ఇంకా ఇంకా భ్రాంతి ఉంది. ఇంకా మేము అక్కడ దేవీవాదం పుస్తకం పట్టుకున్న యాదులు గారు బ్రహ్మాండమైనటువంటి యొక్క పంచమస్వరంలో ఆ జీవుల శ్రేయస్సు కోసం చెప్పినటువంటి మంగళవాచకములు ఇంకా ధ్వనులు ఆ చెవుల్లో మాకు వినిపిస్తున్నాయి. కనుక అట్లాంటి వైభవంతో కూడినటువంటి యొక్క మహామంగళ కార్యం విశ్వ కళ్యాణ హేతువుగా రేపు రాహుగ్రహ ప్రియంగా అందరూ కూడా మహానుభావులు సహకరించి విద్వజ్జనులు, విద్వద్రత్నాలు, మణిభూషణాలు, మరి ఇలాంటి విద్వాంసులు, ఇలాంటి యొక్క చతుర్వేద పండితులు, మరి ఇలాంటి యొక్క ప్రపంచాన్ని సుభిక్షంగా ఐశ్వర్యాలతో అనుగ్రహిస్తారని విశ్వసిస్తూ రాహు యొక్క విశేషాలు ఉన్నప్పటికీ సమయం చాలా గొప్పది గనక, ఇంకా బాధ్యతలు ఉన్నాయి గనక, మరి రేపు ఎల్లుండి కార్యక్రమం ఉంది గనక, ఇలాంటి యొక్క యథాశక్తి వివరణాత్మకమైనటువంటి యొక్క జ్యోతిష్య నియమంతో కూడినటువంటి యొక్క వాక్సేవను శారదాంబాదేవికి శ్రీవారి యొక్క ఆశీర్వచన రూపంలో అపేక్షించి ఆ తల్లి దివ్యచనాలకి మనందరి తరఫు నుంచి యథాశక్తిగా అర్పిస్తూ రేపు సాయంత్రం వరకే ఈ ప్రవచనం ప్రస్తుతానికి ఈ దీక్షలో ఉంటుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. రేపు సాయంత్రంతో దేవీ భాగవతం యథాశక్తిగా ప్రవచనం పూర్తవుతుంది. కేతువుని గురించి రేపు సాయంత్రం చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. సద్గురువుల యొక్క దివ్యచరణములు విశ్వసిస్తూ పరమేశ్వరుని భావన చేస్తూ పురాణాన్ని అపేక్షిస్తూ శుభాంతంగా సుఖాంతంగా స్వస్తి. నమః పార్వతీపతయే. స్వస్తి ప్రజాభ్య ప్రిపాలయంత న్యాయేన మార్గేణ మహీ మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో. కాలే వ్రజత పర్జన్య పృథివీ సస్యారణి దేశో యం క్షోభరహితో బ్రాహ్మణ సంత నిర్భయా అపుత్ర పుత్రిణ సంత పుత్రిణ సంత పౌత్రిణ అధనా సదనా సంత జీవం శ్వేతం.